तं नमामि हृदयेश्वरम्। अनन्तशक्तिसम्पन्नममलं कालवेदिनं वन्दे काळीप्रसादं मत्कामितार्थप्रदं गुरुः। ॐ श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः, सभायै नमः। చివరిలో ఈ అరటి చెట్టు మాట వచ్చేసరికి ఒక చిన్న ఇది గుర్తొచ్చింది. నిజమే, అరటి చెట్లు చాలామందికి ఇళ్లలో వేసుకోవటం ఆనవాయితీ ఉండదు. అరటి చెట్టు, నిమ్మ చెట్టు, ఏవో కొన్ని పిచ్చి నమ్మకాలు. కానీ మా చెల్లెల్లో మేము ఉన్నప్పుడు మా దొడ్లో అరటి చెట్లు ఉండేవి. మా చెల్లెలు చాలాసార్లు బాబుజీ మా ఇంటికి వచ్చారు. ఆయనకి అరటి చెట్టు చూస్తే ఎంత ఆనందం అంటే మాకు తెలియదు. వెయ్యకూడదు, ఉండే ఇంట్లో ఉండకూడదు అనే విషయం మా అమ్మ నాన్నకి అమ్మ చెప్పుకోండి. ఎంతసేపు పూజలు చేయటం అది తప్ప ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేది చాలా తక్కువ తెలుసు ఈ శాస్త్రాలు. ఈ శాస్త్రం ఇక మనకు తెలియదు కానీ అందుకని మేము వేసుకున్నాం. ఆయనకి అరటి చెట్టు చూసి ఎంత ఆనందం వేసిందంటే మా చెల్లెకి ఎవరైనా మా వెంకరత్నం ఇంట్లో మీరు గుర్తుపట్టక చాలా తేలిక దొడ్లో అరటి చెట్లు ఉంటాయి అని చెప్పి పంపించేవారు. ఎప్పుడన్నా ఏదైనా పని మీద ఎండి గారిని మనం పంపించేవారమ్మా. అంటే ఏంటి అక్కడ గురువాక్యం. తర్వాత ఎవరో అన్నారు అరటి చెట్లు వేసుకోవట ఇంట్లో అని. మనకి గురుదేవుడు మెచ్చిన అన్నట్టు ఆయన వాక్యం మనకు అక్కడ. అందుకని మేము ఆశ్రమంలో కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత మా దొడ్లో అరటి చెట్లు వేసుకున్నాం. అంటే ఆయన చెప్పాక మనకు భయం ఏముంది అట్లా. అంటే ఏంటి నమ్మకం, అక్కడ విశ్వాసం, విశ్వసించు తరించు అన్నట్టు. సరే, ఊరికి ఆ విషయం గుర్తొచ్చి చెప్పానమాట. ఇంతకీ నిన్న అమ్మ ఒక మాట అన్నారు, నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ఆ విషయం మనసులో. పూజలు ఎగ్గొట్టడానికి, పారాయణలు ఎగ్గొట్టడానికి కాదు, నిన్న పొద్దున ఇంతసేపు మనం తనన్నట్టు నిన్న అందరం అనుకున్నాం, నిన్న అమ్మవారు ఆవహించారా ఏమిటి ఇవాడ అని. ఏకంగా అదేమిటది స్తోత్రం శ్యామరాజండకం దగ్గర నుంచి మంచి 6:30 శృతిలో చదివించేసరికి అది ఏదో పూర్వం అయితే పూర్వ మాటల్లో అయితే పూర్వం అది అది వేరండి. అమ్మవారు కూర్చున్నట్టు నిన్న అదేం పూజ, అసలు అదే అసలు మామూలుగా అయితే మనం చేయలేముండే అట్లా. కానీ ఆ శక్తి ఇంట్లో అయితే అమ్మనట్టు మహా అయితే 40 నిమిషాలు 50 నిమిషాలు 1.5 గంట పూజ చేసుకుంటాం అమ్మయ్య అనుకుంటాం. అంతసేపు కూర్చున్నామా మరి మళ్ళీ సాయంత్రం వెళ్ళగలిగామంటే కూడా కేవలం ఆ శక్తే. అదే మామూలుగా మనం ఇంట్లో గట్టిగా ఒక కార్యక్రమం చేసుకుంటే 3 రోజులు లేవలేదు మనం పనులు చేసుకో, అది అవి మన ఇంటి పనులు కాబట్టి ఆ విధంగా. కానీ ఒక మాట అన్నారు ఇంతకీ అది సాయంత్రం ఆవిడే, అంతసేపు మనం అభిషేకం చేసాం, పూజ చేసాం, బిందెలతో నీళ్లు పోసాం, ఇన్ని చేసాం, మన మనసు ఎంత అక్కడ ఉంది అన్నారు ఆవిడ. నిజంగానే అంటే చేయటం తప్పని కాదు కానీ ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం హాయిగా చెప్పుకుంటున్నాం అది కూడా నాకు ఇంకోటి కూడా అనిపించింది ఇట్లా. ఇది ఇది హోమ్లీగా ఉంది ఇక్కడ, ఇది హోమే కూడా హౌస్ ఇక్కడ ఉన్న ఇది ఇక్కడ అఫీషియల్గా అక్కడ ఆ కళ్యాణ మండపంలో అంటే ఏంటి కూర్చుని నిజంగా కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా ఉంది ఇక్కడ కూర్చుని అందరం కూర్చుని కాసేపు ఏదో అక్కడ అదొక అఫీషియల్ మీటింగ్ లాగా. కానీ అక్కడ తత్వం గురుతత్వమే అంటే మనకి సంతోషాన్ని ఎవరి మనసుకు తగ్గట్టు వాడకండి అది ఎవరెవరి అభిప్రాయాన్ని బట్టి. కాబట్టి ఎంతసేపు నిలిచిందే అంటే ప్రశాంతంగా కూర్చుని అమ్మో సత్సంగమా సాయంత్రమా మనం వెళ్ళగలమా అని అబద్ధం ఎందుకండి. నిన్న అంత కార్యక్రమం అయ్యాక సాయంత్రం వెళ్ళగలమా అన్నంత అంటే మాకు వయసు అయిపోయి కొంచెం జంకుతున్నాం ఒక్కొక్కసారి ఇది సభాముఖంగా చెప్పాలి అబద్ధం ఎందుకు. కానీ వెళ్ళగలిగాం, కాసేపు పడుకుని విశ్రాంతి తీసుకుని వెళ్ళగలిగాము. ఏంటి అక్కడ ఒక శక్తి వల్ల. కాబట్టి మనం అక్కడ ఏంటన్నమాట చేయగలిగామంటే అక్కడ ఒక శక్తి మన చేత పని చేయించింది అని. అయితే ఎందుకు పెట్టుకుంటున్నాం ఈ సత్సంగాలన్నీ ఒక్కొక్కసారి నేను అంటాను మనము ఒక ఊళ్ళో ఒక రెండు రోజులు మూడు రోజులు, ఒక దేశంలో కొన్ని రోజులు, ఆ తర్వాత సంవత్సరం దాకా వాళ్ళకే ఉండవు ఆ దేశంలో వాళ్ళకి. సరే మనకి ఇక్కడ కూడా, ఇక్కడ కూడా అంత సంవత్సరం దాకా. మరి అమ్మకి ఇదివరకు ఎవరో అన్నారు, అమ్మ మా ఊరు వచ్చి సత్సంగం మూడు రోజులు చేస్తే మేము మూడేళ్ళు పడుకుంటాం. అమ్మ మళ్ళీ మర్నాడే మళ్ళీ ఇంకో తోటికి వెళ్ళిపోయి చేస్తున్నారు. ఇది ఏంటండి అది? మరి చెప్తున్నా అసలు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఇంతకీ సత్సంగం మన కోసం ఇంత శ్రమపడి మహాత్ములు ఎందుకు చేస్తున్నారు? ఇది మనకి నిన్న అందుకనే అంత ఆవేదనతో కూడా చెప్పారా అనిపించింది రాత్రి నాకు. అంటే చెప్తున్న విధానం చూస్తుంటే ఎంతసేపు మనసునిచ్చింది అంటే, చెప్తున్నందుకు మనలో మనం కొంచెమన్నా మనలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కదా. సత్సంగత్వే, అది నిన్న చదివినట్టున్నారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చరతత్వం, నిశ్చరతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి చివరిది. నిశ్చరతత్వం అనేది అసలు సాధ్యమే కాదు మనకి. నిశ్చరతత్వం అంటే ఏమి? మనసు కదలకుండా నిశ్చలంగా ఉండటం. అది ఎప్పుడు వస్తుందండి? అది అంత తేలిక. అది ధ్యానంలో కూర్చోవడం ఒక అరగంట నిన్న మన మొదటి రోజు వారు వచ్చి అడిగారు, ఏమండి నాలుగింటికి పెట్టుకుందాము సుప్రభాతం, నాలుగున్నరకు పెట్టుకుందాము అంటే ఉన్న మాట చెప్పదు, ఇదివరకంతా నాలుగున్నరకేనండి అన్న నేను. అంటే ఆయన అన్నారు, కాదు నాలుగింటికి పెట్టుకుందాం, నాలుగున్నర నుంచి ధ్యానం చేద్దామని. ధ్యానం చేయటం అలవాటు అవ్వాలి మనకని. ఆయన పుణ్యమని ఇప్పుడు మనం ఒక అరగంట, అరగంట 40 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటున్నాం. కాదు ధ్యానంలో కూర్చున్నప్పటికీ ఈ మనసు మనకి నమ్మ చెప్పారే ఇప్పుడే అన్నారు, నిలుస్తోంది అక్కడంటే అది నిశ్చయకర్తం అనేది. చాలా ఒక బాబుజీ చెప్పేవారు, కోడుగుడు ముంచోదు అది నిలబడదు, కానీ మనం సాధనం మీద దాన్ని పెట్టగా 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 ఒక చోట చివరికి అది నిలబడుతుంది. ఎవరు అట్లా మనసును కూడా మనం ఈ సాధన ఈ సత్సంగాలన్నీ ఇందుకే అనే విషయం మనకి చెప్పారు. అయితే మొట్టమొదట్లో సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు. నిస్సంగం అంటే ఏంటి అసలు? అంటే సంగరహితము. అంటే మన ఇంట్లో ఇప్పుడు మనం అందరం కలిసి ఉంటున్నాం. నిస్సంగం అంటే భార్య పుత్రులు ధనధాన్యాలు దాటించే వరకు ఇవన్నీ చెప్తున్నారు కదా. అమ్మ ఎప్పుడు చెప్తారు ప్రేమ ఉండాలి కానీ మమకారం ఉండకూడదని చెప్తారు, వదిలేమని కాదు. నిస్సంగత్వం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి? అందరూ మన ఒక ఫ్యామిలీలో ఈ జీవితం అనేది ఒక నాటకం, నాటక రంగం అని చెప్తున్నారు. ఈ జీవిత నాటక రంగంలో ఒక్కొక్క ఒక నాటకం లాంటిది. ఈ పాత్రధారులంతా కూడా మనం ప్రాక్టికల్గా చూస్తున్నామండి. మనం ఆ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు నాటకం ఆడుతున్నాం మనం, నిన్న చెప్పారు కదా ఎవరో నాటకం వేశారు ఆడారండి. ఆ నాటకంలో ఒక రాముడి పాత్ర, ఒక భీముడి పాత్ర ఇవి ఉంటాయి. ఎంత మట్టుకుంటుంది అది ఆ స్టేజ్ మీద? వాడు ఆ పాత్ర అయిపోగానే వాడు దిగిపోతాడు, వాడు సుబ్బారావే. తర్వాత వాడిని రాముడు అండు, ఈ భీముడు వేసినవాడిని భీముడు అండు. ఆ రాముడు పాత్ర వేసినంత మటుకు లేకపోతే ఒక సుబ్బారావు పాత్ర వేసినంత మటుకు ఆ నాటకంలో వాడు, వాడి ఫ్యామిలీ, వాడి పిల్లలు, వాళ్ళ మధ్య ఉండే ప్రేమ అదంతా చూస్తున్నాం మనం. ఎప్పుడైతే వాడు ఆ నాటకం ఆ స్టేజ్ దిగిపోయాడో వాడికి అక్కడ నిస్సంగం అన్నానే అసలు సంబంధం లేదు. అక్కడ ఎంత ప్రేమ వలకపోసి, ఇప్పుడు ఈ హరిశ్చంద్ర నాటకమే మనం తీసుకుంటే అక్కడ మరి హరిశ్చంద్రుడు చాలా గొప్పవాడు అనుకోండి, ఆయన అటువంటి పెట్టుకోలే. ఓ సత్యం కోసం నిలబడ్డాడు అక్కడ, భార్య లేదు పిల్లలు లేదు అన్ని రాజ్యమే ఉద్దేశాడు ఆయన సత్యం కోసం. మామూలు నాటకాలు మనం తీసుకున్నట్టయితే అంత ప్రేమ చూపించి సినిమాలు చూస్తున్నాం పోనీ. ఇప్పుడు నాటకాలు లేవు, ఇప్పుడు పిల్లలందరికీ సినిమా అంటే అర్థమవుతుంది. ఆ సినిమాలో తల్లి తండ్రి భార్య భర్త ప్రేమ ఇవన్నీ అంత బాగా వాళ్ళు చేస్తుంటే మనం కూడా ఇమ్మర్స్ అయిపోయి వాళ్ళు విడిపోతే మనం కూడా ఏడ్చేసి ఇన్ని చేస్తున్నాము. వాడు సినిమా తీసుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత అందులోంచి పాత్రలోంచి ఏ వాడికి అన్న ఆ తల్లిగా వేసిన వాడి మీద ప్రేమ ఉంటుందా? తల్లిగా వేసిన వాడికి కొడుకు మీద ప్రేమ ఉంటుందా? కొడుకు వేసి అది నిస్సంగత్వం అక్కడ. ఎందుకు? నిజంగా వాళ్ళ తల్లి కొడుకులు కాదు అక్కడ. అక్కడ ఎట్లా అయితే కాదో నిజ జీవితంలో కూడా మనము మన యొక్క బాంధవ్యాలు అట్లాంటివి అని చెప్పడం కోసం చెప్తున్నారు ఈ సత్సంగాలన్నీ. కానీ మనం అట్లా ఉండదండి. ఇదేంటండి మా నాన్న, నాకే మా నాన్న అమ్మ గుర్తొస్తే ఈ రోజుకి మళ్ళీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ వస్తాయి కానీ ఉండగలుగుతున్నాము ఆయన ధైర్యంగా ఉంటున్నామంటే అది బాబుజీ మనకు ప్రసాదించిన శక్తి. ఉండాలి ప్రేమ, ఉండాలి అదే పట్టుకుని అది ఇక వీళ్ళే శాశ్వతమని ఆ రకంగా దాన్ని పట్టుకుంటే మనం తరించగలమా? లేదు కదా. ఆ నిస్సంగం, ఈ సత్సంగాలన్నీ మనకి ఇన్ని వినటం వల్ల ఆ నిస్సంగత్వం రావాలి. ఎట్లా అయితే ఆ సినిమాలో వేసినటువంటి వాడు ఆ సినిమా అయిపోగానే దాంట్లో ఉండే తల్లి మీద, తండ్రి మీద, భార్య మీద వాడికి ఎట్లా అయితే ఒక డిటాచ్మెంట్ వస్తుందో, ఆ డిటాచ్మెంట్ మనకి జీవితంలో రావాలి అని చెప్తున్నారు. అది కూడా చాలా కష్టం. ఇవి ఎట్లా ఉంటుందంటే ఈ మోహం అనేది, డిటాచ్మెంట్ రాకపోగా ఈ మోహం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే మన శంకర భగవత్పాదాచార్యులు చెప్తారు ఒక శ్లోకంలో. ఆయన శంకర భగవత్పాదాచార్యుల వారంటే సాక్షాత్తు శంకర యొక్క అవతారం ఆయన. అంతట ఆయన చెప్పారట, ఏమని ఆయన వేడుకున్నట్ట భగవంతుణ్ణి, సదా మోహాటవ్యం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాశాఖ స్వటతి జడతి స్వైరమభితః కపాలిం భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బత్వా శివ భవదధీనం కురు విభో. ఆయన అంత గొప్ప శంకరాచార్యుల వారు అంటే మామూలు ఇదే అండి, ఆది గురువు ఆయన. అటువంటి ఆయన వేడుకున్నట్ట, అంతటా ఆయన కూడా చెప్పలేము మనసు ఎట్లా ఉంటుందో స్వామి, సదా మోహాటవ్యం, ఎప్పుడు కూడా ఇది మోహం అనే అడవిలో ఇది చిక్కుకుపోయింది నా మనసు, ఆ అడవిలోంచి బయటపట్టాల ఈ మోహంలోంచి. ఆయనకి మోహం అనేది ఎట్లా ఉందంటే అడవితో పోల్చారు ఆయన. అడవిలో ఒక మనం చిక్కుకుంటే బయటికి రావడం ఎంత కష్టమో అట్లా మోహంలో చిక్కుకుపోయా మనం అందరం కూడా. నేను నా మనసు దీంట్లో నేను ఎట్లా బయటికి రావాలి, సదా మోహాటవ్యం చరతి యువతీనాం కుచగిరవు అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉండేటువంటి ఆకర్షణలైనటువంటి పర్వతాల మీద వ్యవహరిస్తోంది ఈ మనసు. ఆకర్షణలు అంటే ఏం ఆకర్షణలు, చరత యువతీనాం కుచగిరవని ఊరికే ఒక మాట అన్నారు తప్ప, అంటే స్త్రీ ఆకర్షణ, స్త్రీలకు పురుషులందుండే ఆకర్షణ, పురుషులకు స్త్రీలందుండే ఆకర్షణ, అందరికీ ప్రపంచమందుండే ఆకర్షణ, ఈ ఆకర్షణ అనేటువంటి ఈ శిఖరాల మీద నా మనసు విహరిస్తోంది నీ పాదాల చింత ఉండకుండా. అంతేకాదు నటత్యాశాఖ స్వటతి జడతి స్వైరమభిత. ఈ మనసును దేనితో పోల్చారంటే ఒక కోతితో పోల్చారు. ఈ మనసు అనేటువంటి కోతి కొమ్మల మీద, నటత్య శాఖ అంటే కొమ్మలు, కొమ్మల మీద నాట్యం ఆడుతుంది. కోతి చేసే పని ఏంటంటే ఓ మహోత్సవం చెక్కిందంటే ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మించి ఈ కొమ్మ మీదకి అది ఉరుకుతూ దంతులేస్తూ ఉంటుంది. ఆశ అది ఏం కొమ్మలు, ఆ శాఖ కొమ్మలు కూడా ఆశతో పోల్చారు. ఎందుకు పోల్చారంటే అక్కడ చక్కగా మనకి చెట్లు పెంచే వాళ్ళకి పొలం మనకు తెలుస్తుంది. ఒక చెట్టు ఉందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం, ఇంకా బాగా పెరగాలంటే ఒక విత్తనం నాటాక స్ట్రైట్గా వస్తుంది చెట్టు, దాన్ని కొంచెం పైన ఒకసారి తుంచామంటే నేను చూస్తుంటా చెట్ల పిచ్చింది కొంచెం కొంచెం రాగానే పైన తుంచండి అంటారు. అక్కడి నుంచి రెండు శాఖలు వస్తాయి, వాటిని తుంచితే నాలుగు శాఖలు వస్తాయి. అంటే ఏంటి, ఆ తుంచే కొద్దీ శాఖలు పెరుగుతూ ఉంటాయి. ఈ చెట్ల యొక్క కొమ్మలు ఎట్లా అయితే మనం తుంచేసే కొద్దీ పెరుగుతూ ఉంటాయో, ఈ ఆశ మనలో ఉండేటువంటి ఆశ అనేది మనం తీసేద్దాం. ఈ నాకు ఒక ఆశ అంటే కోరిక, నాకు ఒక కోరిక వచ్చిందండి, సరే ఈ కోరిక తీర్చేసుకుందాం, రేపటి నుంచి ఏం కోరికలు పెట్టుకోకుండా చక్కగా ధ్యానం చేసుకుందాం అనుకుంటాం. ఒక కోరిక తీగానే రెండు కోరికలు, రెండు తీగానే నాలుగు కోరికలు. ఎట్లా అయితే మనం కొమ్మల్ని కత్తిరిస్తూ పోతే మన యొక్క ఆ కొమ్మలు ఎట్లా అయితే విస్తరించి ఇంకా పెరుగుతాయో, మన కోరికలు ఎట్లా అంటే నా కోరికలు ఆ విధంగా కొమ్మల్లాగా, ఒక చెట్టు యొక్క కొమ్మల్లాగా నటత్యాశాఖ స్వటతి జయతి స్వైరమభిత పెరిగిపోయి వాటి మీద ఆ ఆశలనే కొమ్మలు వెంటబడి ఈ మనసు అనేటువంటి కోతి అది స్వయం విహారం చేస్తోంది. స్వామి నా వల్ల కావట్లేదు, ఎవరు ఇది శంకర భగవత్పాదాచార్యుల వారు, నా వల్ల కావట్లేదు దీనికి కంట్రోల్లో పెట్టుకోవటం, కాబట్టి నువ్వే చెయ్యాలి నాయన, నీవే తప్పని తత్పరం వెరుగ అని ఎప్పుడైతే ఆ గజేంద్రుడు ప్రార్థిస్తే ఆ విష్ణుమూర్తి వచ్చి రక్షించాడో ఆయన ఆ రకంగా దాన్ని నువ్వు నీకు అప్పచెప్తున్నా మనసుని. ఎందుకంటే అమ్మ చాలాసార్లు చెప్తారు ఈ శ్లోకాన్ని చెప్తూ ఎంత బాగా చెప్పారంటే దాన్ని కపాలిన్ భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివభవదధీనం కురుభో. అదంతా సంస్కృతంలో ఉన్నప్పటికీ అంటే ఏమంటున్నారంటే ఆయన, స్వామి నువ్వేమో కపాలాన్ని పట్టుకుని భిక్షకు ఎట్లేటువంటి వాడివి నువ్వు, కాబట్టి మనకిప్పుడు రావట్లేదు కానీ పూర్వం ఇంటికి భిక్షగాళ్ళు వచ్చేవాళ్ళు. కొంతమంది ఏం చేసేవాళ్ళు, వాళ్ళ వెంట ఒక కోతినో లేకపోతే ఇంకేదో పాములు తీసుకొస్తారు కొంతమంది. అంటే వాటిని చూస్తూ మనం వాటిని చూడటం కోసం వాటిని చూపిస్తూ మన దగ్గర వాళ్ళు ఏదో కొంత ద్రవ్యమో లేకపోతే ఒక ధాన్యమో ఏదో తీసుకుంటూ ఉంటారు. నీకు నీ చేతిలో ఆ కపాలమైనటువంటి భిక్షాపాత్ర ఉంది కదా, నువ్వు భిక్షకెళ్ళేటువంటి వాడివి, నీకు పక్కన కోతి ఉంటే నీ వ్యాపారం ఇంకా బాగుంటుంది, కాబట్టి స్వామి నా మనసనే కోతి నువ్వు తీసుకెళ్ళు, నీకు లాభం నాకు దేని పేడ వదిలిపోతుంది. కాబట్టి కాకపోతే నా వల్ల కావట్లే దీన్ని, నీకు అప్పగిచ్చేద్దామంటే దీన్ని వదిలించుకుందామంటే, కాబట్టి భక్తి అనేటువంటి తాళతో దీన్ని కట్టేసి భక్తి ఎవరికి ఉండాలంటే మనకే ఉండాలి. స్వామి నాకున్న ఆ తాళ దాన్ని కట్టేటువంటి సామర్థ్యత నాకు ఉందో లేదో అది కూడా నువ్వే, ఆ భక్తి అనే తాళతో ఈ కోతిని కట్టేసి నీ వెంట తిప్పుకుని నువ్వు భిక్షాటం చేసుకుంటే నీకు ఉపయోగం. కాబట్టి ఈ మనసు అనేటువంటి కోతిని నీకు అర్పగిస్తున్నాను స్వామి, దీన్ని తీసుకుని నువ్వు నాకు దృఢం భక్త్యా బద్వా శివ భవత్ అధీనం కురుగుపో, దీన్ని నీ అధీనం చేసుకో. ఎప్పుడైతే మనసు లేకుండా పోయిందో అప్పుడు మనం ఆ స్వామికి ఆయన మేడమే మనం అని శంకర భగవత్ పదాచార్య వారు పాడారు. ఈ ఆశ ఎట్లాంటిది, కాబట్టి మనం ఏంటి తెలుసుకోవాలంటే ఇప్పుడు సత్సంగత్వ నిస్సంగత్వం, ఎప్పుడైతే అది మనకు పోయిందో అప్పుడు ఈ మోహం పోయిందో, నిస్సంగత్వే నిర్మోహత్వం అప్పుడు మనకు నిశ్చలతత్వం వస్తుంది. ఈ మనసు అనేటువంటిది ఎప్పుడైతే ఆగిపోయిందో వస్తుందని చెప్తున్నారు. అది దేవతానికి మనకి కాకపోతే అది మనం ఎప్పుడు తెలుసుకోవాలి, ఇంత చిన్న పిల్లల దగ్గర నుంచి కూర్చుని ఇంత పెద్దవాళ్ళ వరకు కూర్చుని ఇది చేస్తున్నప్పటికీ మనకి ఈ ఆశ, చిన్నప్పుడు పిల్లలకి ఒక ఆశ మాత్రమే ఉంటుంది, నాకు బొమ్మ కావాలి నాకు అమ్మ కావాలి అని. పెద్దయ్యే కొద్దీ ఇటువంటి సత్సంగాల్లో పాల్గొనే కొద్దీ ఆ ఆశ అనేటువంటిది ఒక ఆశయంగా మారాలి. మహాత్ములు చెప్తుంటే విన్నటువంటి మాట ఇది. ఈ ఆశ మనకి ఆశయంగా మారి ఏం ఆశయం ఉండాలి, నేను మనం చదువుకునేటప్పుడు మనకు ఒక ఆశయం ఉంటుంది చిన్నప్పుడు, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను చార్టర్డ్ అకౌంటెంట్. మనం ఏ ఆశయం అయితే మనం తీసుకున్నామో దాని తగ్గ కృషి మనం ఎట్లా చేస్తున్నాం. చిన్నప్పుడు ఒక డాక్టర్ అవ్వాలి అనుకున్నవాడు ఏం చేస్తే డాక్టర్ అవుతాడు, వాడు బాబుజీ చెప్పేవారు ఒక పుస్తకం తల కింద పెట్టుకుని పడుకుంటే వాడు పరీక్షల్లో పాస్ అయ్యి డాక్టర్ అవుతాడా, కాదు కదా. వాడు దానికి తగ్గ కృషి చేస్తే ఎట్లయితే డాక్టర్ అవుతాడు, అట్లాగే మనకి ఏ ఆశయం ఉండాలి, అవ్వాలి డాక్టర్లు అవ్వాలి, యాక్టర్లు దీని పేరంటే ఇంజనీర్లు అవ్వాలి, అన్నీ అవ్వాలి మన జీవితంలో. మనకి ఈ జీవితం గడవటం కోసం కొంత మటుకు అవసరమే, కానీ అసలు మన లక్ష్యం ఏంటి, దాన్ని చేరుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఆశయం ఏమిటి, దాన్ని బట్టి దానికి తగ్గ మన కృషి ఏం చేస్తే. వాళ్ళ డాక్టర్ అవ్వాలంటే ఫోటో క్లాస్ నుంచి మనం ఎంత కృషి చేస్తే అయ్యాము, ఆ రకంగా ఆ దాన్ని సాధించాలంటే ఆ ఆశయాన్ని మనం చేయాల్సిన కృషి ఏంటి అనేటువంటి ఒక దృక్పథంతో మనం ఇప్పటి నుంచి మనం దానికోసం ప్రయత్నం చేస్తే కానీ దానికోసం కష్టపడితే కానీ మనం ఆశయాన్ని సాధించలేము. కాబట్టి అటువంటి ఆశయాన్ని మనం సాధించాలంటే ఈ విధంగా సత్సంగాల్లో పాల్గొంటూ మనకి ఎన్ని సత్సంగాలు అటెండ్ అయినప్పటికీ ఎవరితో ఒకరికి ఒక ఒక మాట టచ్ అవుతుంది మనకి. ఒక్కోసారి బాబుగారు మాట్లాడుతున్నా నా కోసమే చెప్తున్నారు అనిపిస్తుంది. ఎవరికి ఏది ఏ విషయం మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని తీసుకుని మనం దాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకుని దాని మీద మనం సాధన చేయటం మొదలెట్టి ముందుకెళ్తే తప్పకుండా మనం అనుకున్న దాన్ని సాధిస్తాము. కాకపోతే ఆ ప్రయత్నం మనం చేయాలి అని చెప్తూ అటువంటి శక్తిని అంటే ఏంటి, మనం ఇటువంటి సత్సంగాల్లో పాల్గొన్నందుకు మనకు అటువంటి మంచి బుద్ధిని మన శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఏ సద్గురు మహారాజు.